మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ప్రాముఖ్యంగా నేను గత 4 రోజులుగా మణిపూర్ సిల్చర్ ప్రాంతాలకు వెళ్లి రావడం జరిగింది. మరి ప్రయాణం కొరకు, అక్కడ పరిచర్య కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామమున వందనాలు తెలియచేస్తున్నాను. నేను దేవుని వాక్యంలోనికి వెళ్ళక మునుపు ప్రస్తుతం మణిపూర్ సంగతి ఒక 2 నిమిషాలు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మొదటి విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఒక వీడియో వైరల్ అవుతుంది, ఒక అమ్మాయిని కొట్టి చంపుతూ సుప్రీంకోర్టు ఆధారాలు కావాలని అడుగుతుంది. దీన్ని ఇమీడియట్ గా ఇతరులకు పాస్ ఆన్ చేయండి, మణిపూర్లో ఇంత దారుణంగా జరుగుతుంది అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. చాలా మంది తెలియక అది వాస్తవం అనుకుని దాన్ని ఫార్వర్డ్ చేస్తా ఉన్నారు. మొదటి విషయం ఏంటంటే, నువ్వు వాట్సాప్ లో పంపించే వీడియోని సుప్రీంకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళదు అది, ఓకేనా? సుప్రీంకోర్టు దాని మీద ఆధారపడదు. రెండో విషయం ఏంటంటే, అది చాలా పాత వీడియో. మూడో విషయం ఏంటంటే, అసలు అది ఇండియాలో జరిగింది కాదు, అది మయన్మార్ బర్మాలో జరిగింది. నాలుగో విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని క్రీస్తు కోసం కాదు కాను తనేమంటారు, మంత్రాలు, విచ్ క్రాఫ్ట్ అంటారు కదా, సో దాని విషయమే అమ్మాయిని కొట్టి చంపడం జరిగింది. అది మయన్మార్ లో జరిగింది, మణిపూర్ లో కాదు. సో కాబట్టి ఒకళ్ళు మీలో ఎవరైనా దాన్ని ఫార్వర్డ్ చేస్తుంటే చెయ్యొద్దు, దట్ ఈస్ నాట్ ఇట్ ట్రూ. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి మణిపూర్ లో ప్రెసిడెంట్ రూల్ కొనసాగుతుంది, స్టేట్ రూల్ అక్కడ తొలగించడం జరిగింది. అయితే దాదాపు కుకీల్ సంగతి మనకు తెలుసు, వాళ్ళు 100% క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి చోట వాళ్ళకి ఇన్నఫ్ ఫ్రీడమ్ ఉంది కాబట్టి వాళ్ళ అధికారులందరూ కూడా వాళ్ళు మరలా సమూహంగా కూడుకొని ఆరాధన చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచో దాదాపు 1 ఇయర్ పై నుంచే వాళ్ళు సమూహంగా కూడుకుంటున్నారు. ఈవెన్ వాళ్ళు రిలీఫ్ క్యాంప్స్ లో కూడా డే 1 నుంచి కూడా మళ్ళా రిలీఫ్ క్యాంప్స్ లో కూర్చొని వాళ్ళు ఆరాధన చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, మైతేస్ లో 1% క్రిస్టియన్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం అసలు ఈ మణిపూర్ లో ఈ అలర్లన్నిటి కూడా గల కారణం ఎవరంటే, మైతేలందరినీ మనం బ్లేమ్ చేయలేము, కానీ సీఎం ఇంకొక రాజ్యసభ ఎంపీ వీళ్ళిద్దరు దగ్గరుండి ఒక టీమ్ ని తయారు చేశారు. ఆ టీం పేరు ఆరంభై టెంగాల్. సో వీళ్ళందరూ కూడా కలిసి క్రైస్తవుల్ని ద్వేషించడం, అసహించుకోవడం, క్రైస్తవుల్ని మణిపూర్ నుంచి తరిమేయాలి, అసలు ఆ రోజు చర్చెస్ మీద గాని, మనుషుల మీద గాని, క్రైస్తవుల సేవకుల మీద దాడి చేసింది కాని, ఈవెన్ ఆడపిల్లల్ని వివస్త్రులుగా చేసి ఊరేగింపు చేసింది కాని, ఇదంతా కూడా ఆరంభై టెంగాల్ చేసినటువంటి, అఫ్కోర్స్ వీళ్ళు మైతేలే, అయితే వీళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యారు. ఇది రిలీజియస్ ఫార్మేషన్ అన్నమాట. సో కుకీల్ ని ఆశ్రయించుకుంటున్నారు, బాగుంది. అయితే ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే, వాళ్ళ ఇంట్లోనే ఆరాధన జరుగుతుంది, అంటే మైతేల మధ్యలోనే కొంతమంది క్రైస్తవుల్ని యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నారు. దాన్ని వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోయారు. అసలు కుకీలు క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చి మణిపూర్ కి పాత్రం చేస్తున్నారని మెయిన్ టెన్షన్ పడుతుంటే, మావోళ్ళై ఉండి మీరు కూడా వీళ్ళ మీ వాళ్ళలాగా ఆరాధన చేస్తున్నారు, మీకు కుకీలు ఎవడే కావాలంటే మీరు కుకీల దగ్గరికి వెళ్ళిపోండి, కంప్లీట్ గా మైతేజ్ ని వదిలేసేయండి అని చెప్పి వీళ్ళ మీదకి అడ్డు తిరిగి వీళ్ళ చర్చెస్ నన్ను అప్పుడు వీళ్ళే వాళ్ళోళ్ళే తగలబెట్టేశారు, వాళ్ళోళ్ళే మరలా వీళ్ళు కూడుకోవడానికి పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి 2 సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ చర్చెస్ వెళ్తా ఉన్నాయి, సీక్రెట్ చర్చెస్ మైతేస్ మధ్యలో రహస్యంగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలుగా, అంతకంటే ఎక్కువ కాదు, జస్ట్ ఏదో డిస్కషన్ కోసం, మాట్లాడుకోవడం కోసం అన్నట్లుగా అక్కడికి వెళ్ళి కూర్చోవడం, జస్ట్ అక్కడ మళ్ళీ పాటలు కూడా ఏముండదు, జస్ట్ వాక్యాన్ని తీసి చిన్నగా డిస్కస్ చేసుకోవడం, ఎవరినైనా బయట అలా కాపలా ఉంచడం. ఎందుకంటే ఆరంభట్ తెంగలు చూస్తే ప్రాబ్లం, ఈ ఆరంభట్ తెంగలు ప్రభావం ఎక్కడ ఏ గ్రామాల్లో అయితే ఉందో అక్కడ కంప్లీట్ గా ఇలాంటి ఫెలోషిప్స్ కూడా లేవు. ఆడియో కాల్స్ లో మాత్రమే వాళ్ళు చేసుకుంటున్నారు. సో అది వాళ్ళ పరిస్థితి. అయితే దాదాపు 2 సంవత్సరాల తర్వాత కేవలం కక్చింగ్ అనేటువంటి ఒక డిస్ట్రిక్ట్ లో మాత్రం తేజ్పూర్ అనే ఒక గ్రామంలో స్థానికంగా ఉండేటువంటి సేవకుడికి ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఒక మంచి అనుబంధం ఉంది. కాబట్టి వీళ్ళు వెళ్ళి వాళ్ళని అడిగారు, మేము ఒకసారి చాలా 2 సంవత్సరాలు అయిపోయింది, ఒకసారి మేము గ్యాదర్ అవుతాము, ఈ ఆరంబెట్ తెంగలలో వచ్చి మాకు మా వైపు అటాక్స్ చేయకుండా మీరు మాకు సపోర్ట్ ఇవ్వగలరా అని. దేవుని కృపను బట్టి వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. బయట నుంచి ఎవరు రాకుండా మేము చూసుకుంటాం, మీరు కావాలంటే మీరు గ్యాదర్ అవ్వండి, మన ఊర్లో వాళ్ళని బయట వాళ్ళు రావడం చేయడం ఏంటి అన్నట్లుగా వాళ్ళు కూడా సపోర్ట్ నిలబడ్డారు. దాన్ని బట్టి దాదాపు 2 సంవత్సరాల తర్వాత కేవలం కాక్చింగ్ లో మాత్రం, ఇంకా ఇంఫాల్ మణిపూర్ లో ఎక్కడ చర్చెస్ ఓపెన్ కాలేదు, సమూహంగా కూడుకోవడం. సో అక్కడికి వెళ్ళడం జరిగి వాళ్ళు ఇప్పుడు మన అడిదినాన్న కూడుకోవడం 14వ తేదీ నేను వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. సో ఎందుకు ఈ విషయాలని చెప్తా ఉన్నానంటే, స్టిల్ మన భారతదేశంలో మణిపూర్ లో ఇంఫాల్ లో మైతేల మధ్యలో అండర్ గ్రౌండ్ చర్చెస్ నడుస్తూ ఉన్నాయి. వాళ్ళు ఫ్రీడమ్ కోసం బహిరంగంగా కూడుకోడలేక అల్లాడిపోతున్నారు, దేవుని వాక్యాన్ని కోసం పరితపించిపోతున్నారు, మాకు వాక్యం లేదే అని చెప్పి వాళ్ళు అల్లాడిపోతా ఉన్నారు. ఎవరైనా ఎక్కడైనా సరే రహస్యంగా కూడికి పెడితే అక్కడ కన్నా వెళ్దామని పరితపిస్తున్నారు. ఒకవైపు పరిస్థితి అలా ఉంది, మరొక వైపు మనం ప్రశాంతంగా నిద్రపోతున్నాం, నిద్రపోతున్న క్రైస్తవులు వలె ఉన్నాం. ఆరాధన యొక్క విలువ మనకు అర్థం కావడం లేదు, దేవుని వాక్యం యొక్క విలువ మనకి ఇప్పుడు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకు సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి, సమృద్ధిగా మనకు దొరుకుతుంది కాబట్టి దాని విలువ మనకు అర్థం కావడం లేదు. 24/7 ఇప్పుడు మనకి దేవుని వాక్యం లభిస్తుంది. మీకు తెలుసా, ఈవెన్ మొన్నటి దాకా కనీసం వాళ్ళు యూట్యూబ్ లో దేవుని వాక్యం పెట్టుకొని వినడానికి కూడా అవకాశం లేదు, జూమ్ మీటింగ్ లో కలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే కంప్లీట్ గా బ్యాన్ చేశారు. ఏం బ్యాన్ చేశారంటే ఇంటర్నెట్ ని బ్యాన్ చేశారు. ఒకవైపు పరిస్థితి అలా ఉంది. సో అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడు వాళ్ళు ఆకలితో గాని వస్త్రహీనతో గాని అదేం లేదు, వాళ్ళ అన్ని విషయాల్లో వాళ్ళు సఫిషియెంట్ గానే ఉన్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆత్మీయ ఆకలి కోసం వాళ్ళు అల్లాడిపోతున్నారు. కాబట్టి ఈ ఆరంభట్ టెంగల్ వాళ్ళు కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళు రక్షించబడాలి, వాళ్ళ దేవుని ప్రేమను తెలుసుకోవాలి, వీళ్ళకి ఫ్రీడమ్ కల్పించాలి. కల్పిస్తే వీళ్ళు మరలా సమూహాలుగా కూడుకొని ఆరాధన చేసుకోవడానికి వీళ్ళకి వీలుంటుంది. సో ప్రజెంట్ ఎక్కడెక్కడ చూసినా గానీ ఇండియన్ ఆర్మీ ఉంది, వాళ్ళ అండర్ కంట్రోల్లోని ప్రస్తుతానికి ఉంది. కాబట్టి వాళ్ళు చిన్నగా ఆరంభట్ టెంగల్ దగ్గర ఉన్నటువంటి ఆ గన్స్ అన్నింటిని మరలా రికవరీ చేస్తా ఉన్నారు. సో కాబట్టి ప్రార్థన చేయండి. అట్ ది సేమ్ టైం ఆరంభట్ టెంగల్ వాళ్ళని హిందూయిజంలో కూడా రమ్మని ఇన్వైట్ చేయడం లేదు, ఎందుకంటే దే ఆర్ నాట్ ఈవెన్ సపోర్టింగ్ హిందూయిజం. ఓకేనా? మరి ఇంకేంటి అంటే, మైతే వాళ్ళ ఓల్డ్ రిలీజన్ ఏదైతే ఉందో, వాళ్ళ ఓల్డ్ రిలీజన్ వాళ్ళు ఎవరిని ఆరాధన చేస్తారంటే ఫోర్ ఫాదర్స్, వాళ్ళ పూర్వీకుల్ని ఆరాధన చేస్తారు. సో దాంట్లోకి తిరిగి వచ్చేయమని, నాట్ ఈవెన్ హిందూయిజం, దాంట్లోకి తిరిగి వచ్చేయాలి. కంప్లీట్ గా మనం అయితే సాంప్రదాయాలు, అయితే పండుగలు, అయితే పద్ధతులు జరిగించాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. సో ఇది మణిపూర్ సిచ్యువేషన్. కాబట్టి ప్రత్యేకంగా మైతే క్రైస్తవ సహోదరుల కొరకు, సహోదరుల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నేను వీలైతే తర్వాత మీకు గ్రూప్ లో ఒక పోస్ట్ పంపిస్తాను. ఆ రోజు ఒక తమ్ముడిని కలిశాను, జాన్ సీనా, 16 సంవత్సరాలు, కానీ 7th క్లాస్ చదువుతున్నాడు. చాలా చక్కగా గిటార్ ప్లే చేస్తా ఉన్నాడు. అయితే అచ్చన బాబు ఆ బిడ్డ పరిస్థితి ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే కంటికి ఇన్ఫెక్షన్ వచ్చి అది కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల తన 2 కళ్ళు తన చూపును కోల్పోయాడు. సో ఆ తల్లి వచ్చి చాలా వేదన పడింది. ఇప్పుడు ఏమంటున్నారంటే, అందరూ కూడా మీరు ఆ యేసు ప్రభువును నమ్ముకున్నారు కాబట్టి ఆయన మీ బిడ్డకి 2 కళ్ళు తీసేశాడు, గుడ్డోడైపోయాడు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెనక్కి వచ్చేయండి అని చెప్పి వాళ్ళు ఒత్తిడి చేస్తా ఉన్నారు. కానీ జాన్ సీనా మాత్రం నేను మాట్లాడితే, లేదు సార్, నేను ప్రభు కోసమే నిలబడతాను, ప్రభు నాకు కళ్ళిచ్చినా కళ్ళివ్వకపోయినా నా జీవితం ప్రభు కోసమే సార్ అని అంటూ ఉన్నాడు. ఎక్కడ కూడా ప్రభువుని బ్లేమ్ చేయలేదు. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ దట్ వన్ అని అంటున్నాడు. ఇప్పుడు దాకా చూసి సడన్ గా కళ్ళు కోల్పోయి ఆ విధంగా అయిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి దయచేసి జానసీనా పుట్టుకతో కాదు మధ్యలో ఐ ఇన్ఫెక్షన్ వల్ల బిడ్డకి కలిపోయినాయి. కాబట్టి తన చదువు కూడా ఆగిపోయి టెన్త్ క్లాస్ లో ఉండాల్సిన వ్యక్తి సెవెంత్ క్లాస్ చదువుతున్నాడు. చక్కగా గిటార్ ప్లే చేస్తాడు. నేను తర్వాత గ్రూప్ లో దాన్ని నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఆ బిడ్డ కోసం మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం, ఎందుకంటే తల్లి కోరింది సార్ మీ వల్ల చెప్పండి ప్రార్థించమనని, అందుకని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో కాబట్టి ప్రభు కృపను బట్టి నేను కూడా మరలా తిరిగి క్షేమంగా గృహానికి చేరుకున్నాను. దాన్ని బట్టి ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అపొస్తలుడైన పౌలు కొరింథి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయంలో ప్రస్తుతానికి మనం ఉన్నాం. కొరింథి సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయంలో, మరి గత వారంలో మనం 1వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. అక్కడ ఒకరి మీద ఒకరికున్నటువంటి వ్యాజ్యములను గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా సంఘములోని సహోదరుల మధ్యలో ఉన్నటువంటి వ్యాజ్యముల గురించి పౌలు మాట్లాడుతున్నాడు. మీరు అసలు మొదట ఒకరి మీద ఒకరు వ్యాజ్యం కలిగి ఉండడమే అదే పెద్ద లోపము. అయితే మీరు ఈవెన్ ఆ విషయంలో కూడా ఉప్పొంగుతున్నారే కాని, మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారే కాని, మీరేమాత్రం కూడా పశ్చాత్తాపడడం లేదు అని పౌలు వారిని ఖండిస్తూ రావడాన్ని మనం చూస్తా ఉన్నాం. అట్ ద సేమ్ టైం అక్కడ పౌలు ఏమని ఖండించాడంటే, వాస్తవానికి మనము తీర్పు తీర్చేటువంటి గొప్ప ధన్యతను ప్రభు మనకిచ్చాడు. అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం, మనలో మనం వ్యాజ్యంలో పెట్టుకొని మనం లోకస్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎదుట మనం నిలబడి మాకు తీర్పు తీర్చండి అయ్యా అని చెప్తున్నాం. అది నిజంగా మనకి సిగ్గుచేటు. అని పౌలు జ్ఞాపకం చేశాడు. మీకు సిగ్గు రావాలని మీకు విషయాల్ని నేను చెప్తున్నాను అని కూడా పౌలు జ్ఞాపకం చేయడం జరిగింది. 5వ వచనానికి వస్తే, అయితే సహోదరులు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడటం మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు నపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగు చేయుచున్నారు. ఇక్కడ సహోదరుల గురించి, సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల గురించి పౌలు నేరుగా మాట్లాడుతున్నాడు. అదేంటంటే, మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాజ్యం ఆడుతున్నారు, అదే అసలు మొదటి లోపము. అది కూడా మీరేం చేస్తున్నారంటే, మీరు అవిశ్వాసుల ఎదుటనే మీరు వ్యాజ్యం ఆడుతున్నారు, అవిశ్వాసుల ఎదుటనే మీరు వ్యాజ్యం ఆడుతున్నారు. తర్వాత ఏమన్నాడంటే, అంతకంటే అన్యాయము సహించుట మేలు కదా? ఇప్పుడు మన ఇద్దరి మధ్యలో వ్యాజ్యానికి గల కారణమేంటి? ఇద్దరు సహోదరుల మధ్యలో వ్యాజ్యానికి గల కారణమేంటి? ఒకవేళ ఆ ఇద్దరిలో నువ్వు ఎవరిని అడిగినా కానీ ఒక వ్యక్తి ఏమంటాడంటే, నాదేం తప్పులేదు, అంతా అతనిదే తప్పు అని అంటాడు, అన్యాయం అంతా తనే చేశాడు అని అంటాడు. ఒకవేళ నువ్వు ఆ వైపుకు వెళ్ళి అడిగావనుకో, అతనేమంటాడంటే, యాజ్ ఇట్ ఈజ్ గా అన్యాయము తప్పంతా కూడా ఇతనిదే అని అంటాడు. యాక్చువల్గా నేను మణిపూర్కి వెళ్ళినప్పుడు మణిపూర్లో ఈ విషయమే నాకు నిజంగా పిచ్చి వచ్చింది. నేను కుకీల్ని కలిసినప్పుడు అసలు ఈ గొడవలంతటికి స్టార్ట్ అవడానికి గల కారణం మైతేలు, వాళ్లే ప్రారంభించారు, వాళ్ళే ఇలా చేశారు అని వాళ్ళు చెప్పారు. మైతేల దగ్గరికి వెళ్ళినప్పుడు కుకీలు యాజ్ ఇట్ ఈజ్ గా ఏదైతే చెప్పారో వాళ్ళే ఇదంతా చేశారని, సేమ్ మైతేలు కూడా యాజ్ ఇట్ ఈజ్ గా కుకీలే అసలు ఇదంతా స్టార్ట్ చేసింది, వీళ్ళే ఇదంతా చేసింది, వాళ్ళు సరే ఇప్పుడు ఆరంభ తెంగల వాళ్ళు చేశారని అనుకుందాం. వాళ్ళు ఎందుకు చేశారు? వాళ్ళకి దేవుని ప్రేమ తెలియదు, వాళ్ళు క్రైస్తవులు కాదు, వాళ్ళు క్రైస్తవులను ఆశ్రయించుకుంటున్నారు, ద్వేషిస్తున్నారు, వాళ్ళకి దేవుని యొక్క మందిరం యొక్క విలువ తెలియదు, బైబిల్ గ్రంథం యొక్క విలువ తెలియదు, అందుకోసమే వాళ్ళు చించారు, అందుకోసమే వాళ్ళు తగలబెట్టారు. మరి ఇప్పుడు నీకు దేవుని ప్రేమ తెలుసు కదా, నువ్వు దేవుని ప్రేమను ఎలా చూపిస్తున్నావు? నువ్వు కూడా గన్ను పట్టుకొని నిలబడితే ఎట్లా? నువ్వు కూడా నేను చంపుతానంటే ఎలా కుదురుతుంది? ఇది మైత్రేయులు చేస్తూ కుకీలు చేస్తున్నాడు తప్పు సార్ అని వీళ్ళు అంటారు. వాళ్ళ వైపు నుంచి విన్నప్పుడు మనకి నిజమేనేమో అనిపిస్తుంది. వాళ్ళ బాధ ఏంటి, మా ఆడబిడ్డల్ని నడి వివస్త్రులుగా చేసి నడి రోడ్డు మీద ఊరేగించారు, కాబట్టి హౌ కెన్ వి బేర్ ఇట్, మేము దాన్ని ఎలా భరించగలము, నిజమే కదా అని అనిపిస్తుంది. వీళ్ళ దగ్గరికి వెళ్తేనేమో వీళ్ళు, సార్ వాళ్ళు 100% క్రిస్టియన్స్ కదా, వాళ్ళు 100% క్రైస్తవులు కదా, ఎప్పటి నుంచో క్రైస్తవులు కదా, మరి వాక్యం వింటున్నారు, విన్నప్పుడు వాళ్ళ వాక్యంలో ఏం నేర్చుకుంటున్నారు, నీ శత్రువుని ప్రేమించమనుంది కదా, మరి వాళ్ళు ప్రేమించలేకపోతున్నారే, సరే ఒకసారి తప్పు జరిగింది ఓకే, బట్ అయినప్పటికీ నువ్వు కూడా గన్ను పట్టుకుని నిలబడితే ఆ అరమెట్టి తెంగలు ఏ విధంగా సంపాదించగలవు కదా. సో ఈ ఈ విధమైనటువంటి వాదన వ్యాఖ్యాన్ని వాళ్ళిద్దరి మధ్యలో నేను గమనించాను, వాళ్ళిద్దరి మధ్యలో నేను గమనించాను. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఈవెన్ ఇప్పుడు మన దగ్గరికి వస్తే కొన్ని భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఉంటాయి. ఒకసారి మనం వెళ్ళి భర్త వైపు దగ్గర కూర్చుని వెళ్ళి మాట్లాడామనుకోండి, తను తన భార్య మీద ఏదైతే కంప్లైంట్ చేసాడో అన్ని విని తర్వాత మనకు జాలి కలుగుతుంది, నిజమేనేమో సహోదరి ఇంత బాధపడుతున్నాడేమో, ఏంటి ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తుంది అని. కానీ చాలా సందర్భాల్లో మనం ఒక కోణం వైపు నుంచి ఆలోచన చేస్తాం, బట్ యాజ్ ఎ కౌన్సిలర్ గా మేము రెండు వైపుల వాదనలు వినాలి. సో ఇటువైపు వెళ్ళి వాదన విన్నప్పుడు ఈమె తన కంప్లైంట్స్ అన్ని కూడా చెన చెప్పినప్పుడు అరే నిజమే కదా అని అనిపిస్తుంది, నిజమే కదా. వీళ్ళిద్దరు యాక్చువల్ గా వాస్తవానికి మంచి వాళ్ళే, కానీ ఆవేశంలో మాట్లాడినటువంటి మాటలు అసలు మూలాన్ని పక్కన పెట్టేసి అసలు గొడవ ప్రారంభడానికి మూలం పక్కకి వెళ్ళిపోయి ఉంటుంది. ఆవేశంలో ఏదో టక్కన ఒక మాటను వేస్తారు చూసావా, ఆ ఒక్క మాటను పట్టుకొని ఏలాడుతూ దాన్ని పెద్ద పెద్ద వివాదాన్ని చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. గొడవ దేని దగ్గర స్టార్ట్ అయింది మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆమ్లెట్ దగ్గర స్టార్ట్ అయింది. ఈ ఆమ్లెట్ దగ్గర స్టార్ట్ అయిన గొడవ ఏడికెళ్ళింది, మీ అమ్మ కూడా అంతే, మీ నాన్న చెప్పిన మాట చక్రంగా చేయదు ఆ ఫినిష్. అసలు ఆమ్లెట్ ఇప్పుడు ఆమ్లెట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇప్పుడు మా అమ్మని అంటాడా ధైర్యం అంటే నేను కూడా ఏం మీ అమ్మ తక్కువ ఫినిష్. అసలు ఇప్పుడు కంప్లీట్ గా ఆమ్లెట్ సాల్ట్ ఈ పక్క అన్ని పక్క వెళ్ళిపోయినాయి, మా అమ్మని అంటావా మా అమ్మని అంటావా, నీకెంత ధైర్యం నీకెంత ధైర్యం. వీళ్ళిద్దరెవరు క్రైస్తవులే. ఇప్పుడు మనం విశ్వాసుల గురించే మనం మాట్లాడుతున్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాట మాట పెరిగితే అది ఎంత ప్రమాదమో, చాలా కుటుంబాలు విడిపోవడానికి కూడా అది చాలా ప్రధానమైనటువంటి కారణమైన సంగతి మనకు తెలుసు. అయితే ఇక్కడ పౌలే మనకు జ్ఞాపకం చేస్తున్నాడంటే జాగ్రత్తగా వినండి, ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పాను స్టేట్మెంట్, మరలా చెప్తున్నాను నేను, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ సేవియర్. యేసు క్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించడం చాలా 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 సులభం, బట్ టు ఫాలో జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ డిసైపుల్ ఈజ్ వెరీ వెరీ డిఫికల్ట్. యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరించడం చాలా సులభమే, కానీ యేసుక్రీస్తుని శిష్యునిగా వెంబడించడం అంటే కొంచెం కష్టతరమైనటువంటిది, ఇట్స్ నాట్ అన్ ఈజీ. అందుకోసమే ప్రభు ముందుగా ఏమని చెప్పన్నాడంటే, మీరు నన్ను వెంబడించాలనుకుంటే, ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, మీరు నన్ను వెంబడించాలనుకుంటే ప్రతి దినము సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఇది ఒకరోజు కాదండి, ఒక గంట కాదండి, ఒక వారం కాదండి, టిల్ యు డై, నువ్వు బ్రతికినంత వరకు, నువ్వు చచ్చేంత వరకు ప్రతిరోజు సిలువను ఎత్తుకొని, యేసు ప్రభు సిలువను ఎత్తుకొని వెళుతున్నప్పుడు అటువైపు ఇటువైపు నించినటువంటి సైనికులు ప్రభువుని అవమానపరుస్తూ కొరడాలతో కొడుతూ ఉంటే ప్రభు మౌనముగా ఆయన ఆ దెబ్బలను భరిస్తూ ఆయన వెళ్ళాడు. ప్రభుకి ఆ సమయంలో మాట్లాడే ఓపిక లేక మాట్లాడలేదు అని అనద్దు, ఎందుకంటే ఆయన క్రింద పడిపోయిన తర్వాత ఆయన్ని వెంబడించినటువంటి స్త్రీలు వచ్చి ఆయన దగ్గర ఏడుస్తూ ఉంటే అప్పుడు చాలా చక్కని స్టేట్మెంట్ చేశాడు, అమ్మలారా మీరెందుకు నా నిమిత్తం ఏడుస్తున్నారు, నా నిమిత్తం ఏడవద్దు, మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అని స్టేట్మెంట్ చెప్తున్నటువంటి ఏసయ్య వీళ్ళని వెనక్కి తిరిగి ఎందుకు నేను ఏ నేరం చేశాను, ఎందుకు ఇంతలా కొడుతున్నారు అని అనుండవచ్చు, కానీ అనలేదు అని అనలేదు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, రోమా సైనికులు తన మీద ఎంతో కఠినత్వాన్ని, కర్కశత్వాన్ని, ద్వేషాన్ని వాళ్ళు ప్రదర్శించారు. రోమా చరిత్ర అంట రక్తంతో రాయబడిందంట. రక్తం చిందించడంలో రోమీయులు అంత సిద్ధహస్తులు. ఈ మధ్య ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనే మూవీ వచ్చింది. ఆ యేసు ప్రభుని శిక్షించేటప్పుడు వాళ్ళు ఉపయోగించేటువంటి ఆయుధాలు ఎలా ఉంటాయో దానిలో చూపించారు. ఆ కొక్కేలు మెలితిరిగి ఉంటాయి, అవి శరీరానికి గుచ్చుకున్న తర్వాత అవి బయటికి లాగేటప్పుడు కండను సహితము అది పెరుక్కుని బయటకు వస్తుంది. అంత దారుణంగా ప్రభువుని హింసించారు. కానీ ప్రభువు అక్కడ ఏమి కూడా మాట్లాడలేదు, ఏమి కూడా మాట్లాడలేదు. ఆయన మౌనముగా దాన్ని అంగీకరించాడు. ప్రభు సిలువనెత్తుకొని వెళుతున్నప్పుడు అటు ఇటు నిలబడి అనేక మంది మాటలతో అవమానించారు, కొరడాలతో కొట్టారు, నిందలు వేశారు. ఇప్పుడు ప్రభువు మనకిస్తున్న ఎగ్జాంపుల్ ఏంటి తెలుసా? ఇఫ్ యు వాంట్ టు ఫాలో మీ, నువ్వు నన్ను వెంబడించాలనుకుంటే, అయితే ఒక్కరోజు కాదు, నేనైతే ఒకసారి, మీరైతే ప్రతిరోజు ఇదిగో ఇలాంటి సిలువనెత్తుకొని మీరు నన్ను వెంబడించండి. మీరు సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తున్నప్పుడు అటువైపు నుంచి ఇటువైపు నుంచి అనేకమైన మాటలు మీ మీద పడతాయి, నిందలు పడతాయి, అవమానాలు పడతాయి, వాటిని యాక్సెప్ట్ చేయండి, ముందుకు వెళ్ళండి అని అన్నాడు. కానీ క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, మనం సిలువనెత్తుకున్నాం, ప్రభువు వెంబడించాలి, ఒక రెండు అడుగులు ముందుకేసాం, ఒక నింద వేశాడు, ఇటువైపు నుంచి ఇంకొకరు ఇంకొక మాట అన్నారు, సిలువను పక్కన పెట్టేసి అరే బైబుల్ చేత పట్టుకున్నాం కాడ బతికిపోయా లేదంటేనా, ఒక్కసారి నేను బైబుల్ పక్కన పెట్టానంటేనా, రారా చూసుకుందాం అని తొడగొట్టి మీసాలు మేలేసేటువంటి స్థితికి ఈరోజు మనం వెళ్ళిపోయాం. నేను డైరెక్ట్ గా ఈ మాట చెప్తున్నాను, నేను పేరు చెప్పట్లేదు. నిన్నటి దినాన నా స్నేహితుడు నాకు ఫోన్ చేశాడు, నాతో మాట్లాడాడు. తను మాట్లాడుతూ అన్నాడు, బావా తను ఇప్పుడు ఒక పెద్ద సంఘంలో కాపరిగా ఉన్నాడు, ఈ సంఘంలో రాజకీయాల్ని తట్టుకోలేకపోతున్నాను, పిచ్చొచ్చేస్తుంది నాకు, సంఘ పెద్దలు అసలు మామూలుగా ఆడుకోవడం లేదు, మనమేదో సంఘానికి వాక్యం చెప్పి వాళ్ళని బలపరద్దామని మనం అనుకుంటుంటే వాళ్ళు మాటలతో భయంకరంగా హింసించి వేధించేస్తున్నారు, అసలు ఈ సంఘ కాపరత్వాన్ని విడిచిపెట్టి పారిపోతే బాగుండేమో అని అనిపిస్తుంది. అంతమాత్రమే కాదు, ఈరోజు ఉదయాన జరిగినటువంటి కొన్ని పాలిటిక్స్ లో ACTCలో ఉన్నటువంటి హైదరాబాద్ ACTC బైబుల్ కాలేజీలో ఐ థింక్ ప్రొఫెసరో మరి సేవకుడో నాకు తెలీదు, ఆ పాలిటిక్స్ ని తట్టుకోలేక ఆయన హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు. అలా ఉంది పరిస్థితి. మరలా ఈరోజు సంఘానికి రిఫర్మేషన్ కావాలేమో, మరలా ఈరోజు మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు ఒకరు లేయాలేమో, ఈ సంఘాలు ట్రెడిషనల్ సంఘాలుగా మారిపోయినాయి, సాంప్రదాయకమైనటువంటి సంఘాలుగా మారిపోయినాయి. వాక్యం వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఏం చెప్పారో ఆ సాంప్రదాయాలు, వాళ్ళ పూర్వీకులు జరిగించిన ఆచారాలు ఈరోజు సంఘంలో ఇవే అవసరమైపోయినాయి. వాక్యం ద్వారా ఏమన్నా ఖండిస్తుంటే మేము జీతమిస్తే బతుకుతున్నావు నువ్వు, మేము జీతమిస్తే బతుకుతున్నావు నువ్వు, మేము చెప్పినట్టు నువ్వు ఉండాలి కానీ నువ్వు మమ్మల్ని హెచ్చరించడానికి లేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళెవరు నన్ను పోషించడానికి, వాళ్ళు ఇచ్చేటువంటి ఆ 10 రూపాయలతో నేను పోషించబడిపోతానా? మీరు ఇవ్వడం ఆపేసేయండి, నా దేవుడు నన్ను పోషిస్తాడు అని నేను చెప్పాను. కానీ నా వల్ల కాడం లేదు ఈ పాలిటిక్స్ తట్టుకోవడం అని చెప్పి ఒక సేవకుడు ఫోన్ చేసి బాధపడుతున్నాడు. ఓ మై గాడ్, సంఘంలో ఒక సేవకుని పరిస్థితి ఇలా ఉంటే దాని వాట్ అబౌట్ అదర్ బిలీవర్స్? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. సో అందుకోసం పౌలు ఏమంటున్నాడంటే, ఒకడు మీతో వ్యాజ్యమాడుతున్నప్పుడు ఇట్స్ బెటర్ టు యాక్సెప్ట్, దాన్ని అంగీకరించడం మేలు అంటున్నాడు, తిరిగి పోరాడడం కంటే, తిరిగి ఫైట్ చేయడం కంటే. నేను మళ్ళా చూస్తున్నాను, ఆ మాట వినండి, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యం ఆడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఇది మరీ దారుణమైన విషయం. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలం లోపము. అంతకంటే, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, అంతకంటే అన్యాయమును సహించుట మేలు కాదా? అంటే ఒక వ్యక్తి నీ మీద వ్యాజ్యమాడుతున్నప్పుడు నువ్వు కూడా తిరిగి ఆ వ్యక్తితో వ్యాజ్యమాడుట కంటే ఇట్స్ బెటర్ టు కీప్ క్వైట్, షట్ అప్ యువర్ మౌత్, నోరు మూసుకొని ఆ వ్యక్తి నీ మీద ఏ నిందలైతే వేస్తాడో వాటిని యాక్సెప్ట్ చేయని అన్నాడంతే. ఎదురు తిరిగి మాట్లాడొద్దని అన్నాడు, ఎదురు తిరిగి దాడి చేయని అనలేదు. అది ఈవెన్ జాగ్రత్త, భార్యాభర్తలు మీకు కూడా వర్తిస్తుంది. మీ ఇద్దరు మాట పెట్టుకొని మీరు వ్యాజ్యం మాసుకొని దాన్ని పెద్ద స్థితికి తీసుకుని వెళ్ళి బయట ఎవరో అన్యుల చేత చెప్పించుకునే స్థితికి రావడం కంటే అన్యులైనటువంటి మీ పక్కింటోళ్ళు వచ్చి పోనీలక్క నువ్వన్నా సహించు, పోనీలక్క నువ్వన్నా ఓర్చుకో అని చెప్పించుకోవడం కంటే అన్యుడిచ్చి నీకు చెప్పించుకోవడం అంటే ఇట్స్ బెటర్ టు యాక్సెప్ట్. ఇంట్లో ఏదైనా జరిగితే హార్ష్గా ఉంది కదా, హార్డ్గా ఉంది కదా, అదే శిలువునెత్తుకుని వెంబడించడం అంటే. శిలువునెత్తుకుని వెంబడించడం అంటే మెడలో శిలువ వేసుకొని సులభంగా వెళ్ళిపోవడం కాదు. అందుకోసం నేను మీకు స్టార్టింగ్ ఒక స్టేట్మెంట్ చేశాను, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించడం చాలా సులభం, కానీ యేసు ప్రభుని శిష్యుడిగా వెంబడించడం చాలా కష్టం. కానీ ఆ కష్టంలో కూడా ప్రభు ఇచ్చిన కృప ఏంటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు మనల్ని పడిపోనీయకుండా, ఒకవేళ పడిపోయినా మరలా మనల్ని లేవనెత్తుతూ ముందుకు నడిపించడం ఆయన పని. అందుకోసమే నీకు అలాంటి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు ఇట్స్ బెటర్ టు డిపెండ్ అపాన్ హోలీ స్పిరిట్. ప్రభువా వాట్ షల్ ఐ డు, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు ప్రభు నీ హృదయంలో నెమ్మదినిస్తాడు, ఓర్చుకో. తర్వాత నా జీవితంలో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే ఇట్ ఈస్ బెటర్ టు బి సైలెన్స్ దాన్ టు షౌట్. అరవడం కంటే నిశ్శబ్దముగా ఉండడం చాలా మేలు. అట్ ద సేమ్ టైం యువర్ సైలెన్స్ మే, ఒకవేళ మీ నిశ్శబ్దము ప్రస్తుతానికి మీరు ఓడిపోయినట్లు కనిపరుస్తుందేమో కానీ ఖచ్చితంగా మీ నిశ్శబ్దము ఒక రోజున గెలుస్తుంది. Smile and silence is the best solution for many problems. Smile and silence is the best solution for many problems. వాళ్ళు అరిచారని నువ్వు కూడా అరిస్తే, వాళ్ళు గొడవ చేశారని నువ్వు కూడా గొడవ చేస్తే ఏంటి వాళ్ళకి నీకున్నటువంటి వ్యత్యాసము? ఇద్దరు గురించి మాట్లాడాడు, ఓకేనా? అన్యాయం నీకు ఎవరైనా చేస్తుంటే నువ్వు అంగీకరించు, అన్యాయాన్ని సహించడమే మేలు అని అన్నాడు. కాదు సార్, నీకేం తెలుసు సార్ ఆయన నన్ను ఎన్ని మాటలు అన్నాడో, నీకేం తెలుసు సార్ ఇవి నన్ను నా ఎడల ఎలా ప్రవర్తించిందో, నీకేం తెలుసు సార్ మా అత్త పెళ్ళై వచ్చిన కొత్తల్లో మమ్మల్ని ఎలా మాట్లాడిందో, మమ్మల్ని ఎలా చిన్నచూపు చూసిందో అని అంటే అక్కడ అంటున్నాడు, మీలో దానికంటే మీ పొత్తులు నపహరింపబడనిచ్చుట మేలు కాదా? ఒకవేళ మీ ఏమైనా దోచేసుకున్నారా, దోచుకోనివ్వండి. నువ్వు వాళ్ళతో వ్యాజ్యం ఆడడం కంటే, నువ్వు గొడవ వేసుకోవడం కంటే నువ్వు మౌనంగా ఉండడం మేలు. నీ వస్తువు ఏదైనా తీసేసుకున్నారా, అది నీకు రావాల్సినటువంటి బిందెల, ఇతర బిందెల, నీకు రావాల్సినటువంటి డేక్షాల కదా, చిన్న చిన్న వాడి దగ్గర కూడా మనం ఫైట్ చేస్తుంటాం కదా, ఇది మా అత్త మామూలు ఆస్తి, మా ఇద్దరికి కూడా సమానంగా రావాలి, ఆయన మొత్తం మన్నే దోచేసుకున్నాడు, లేకపోతే మా చెల్లి దోచేసుకుంది అని చెప్పి నువ్వు వాళ్ళతో వ్యాజ్యమాడడం కంటే, నువ్వు కోర్టుకి వెళ్ళడం కంటే, ఇద్దరు విశ్వాసులు కోర్టులు అటు ఇటు నిలబడి ఒక జడ్జి దగ్గర తీర్పును పొందుకోవడం కంటే దోచుకుంటున్నారా? లెట్ దెమ్ స్టీల్, తీసేసుకునేవాళ్ళని. నిన్ను పోషించేది నీ దేవుడు, నీ అక్కరల్ని తీర్చేవాడు నీ దేవుడు, వాళ్ళు 10 రూపాయలు తీసుకోండి, లెట్ దెమ్ టేక్. 1000 రూపాయలు లెట్ దెమ్ టేక్. కానీ నువ్వు మాత్రం వ్యాజ్యానికి వెళ్ళద్దు. నువ్వు మాత్రం ఒక విశ్వాసం మీద నువ్వు తీర్పు కోసం బయట కోర్టుకు వెళ్ళద్దు. దేవుడిలారా, ఎస్, చాలా హార్ష్ గానే ఉన్నాయి, కానీ గుర్తుపెట్టుకోండి, శిలువునెత్తుకుని వెంబడించడం అంటే అదే. ఒకవేళ నువ్వే అన్యాయం చేసే స్థానంలో ఉన్నావా, 8వ వచనంలో అంటాడు, అయితే మీరే అన్యాయం చేయించున్నారు, మీరే అపహసించుచున్నారు. ఒకవేళ ఆ ప్లేస్ లో నువ్వు ఉంటే, దెన్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. మీ సహోదరుని దగ్గర, అయితే మీ భార్య దగ్గర, మీ భర్త దగ్గర, మీ అన్నదమ్ముల దగ్గర అన్యాయంగా దోచుకునేటువంటి స్థానంలో నువ్వు ఉంటే ఈరోజు సరిచేసుకో. 9వ వచనం చదువుతున్నాను, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేర్రని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే పౌలు ఈ స్టేట్మెంట్ చేయడం గల కారణం ఏంటి తెలుసా? నువ్వు వ్యాజ్యమాడుట కంటే నువ్వు మౌనంగా నువ్వు మౌనంగా ఉండటం మేలు అని ఎందుకన్నాడో తెలుసా? నువ్వు వ్యాజ్యమాడుట కంటే వాళ్ళు నీ దగ్గరే దొంగిలిస్తుంటే నా అపహరింపబడని, దొంగిలివ్వని అని ఎందుకన్నాడో తెలుసా? ఎందుకనంటే ఇవి కాదు మనకు ప్రాముఖ్యం. మనకు ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే, ఏ విధము చేత నిన్ను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం. నువ్వు అనుకుంటున్నావు చిన్న వస్తువు విషయమైన గొడవ వేసుకుంటున్నావని, బహుశా అన్నదమ్ముల మధ్యలో స్థలం విషయమే వివాదం వచ్చింది, ఈవెన్ అది ఒక అడుగు విషయంలో వివాదం వచ్చింది. నువ్వు ఒక్క అడుగు విషయమై నువ్వు న్యాయం చట్టం కావాలంటే ఎవరినైనా అడగండి, పెద్దవాళ్ళు ఎవరినైనా అడగండి, న్యాయం నా వైపే ఉందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు అలా వ్యాఖ్యమాడుతున్నావు, గొడవలకు వెళ్తున్నావు. కానీ దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, 1, అసలు నువ్వు గొడవకి వెళ్ళడమే తప్పు, 2, నువ్వు ఇలా వ్యాఖ్యమాడడం వల్ల నీ పొరుగు వారితో సమాధానాన్ని కోల్పోతున్నావు. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండి. సో ఇప్పుడు దీని వలన, ఈ అరడుగు భూమి వలన నువ్వు అతనితో వ్యాజ్యమాడుతున్నావు, సమాధానం కోల్పోతున్నావు. ఇప్పుడు నీ హృదయంలో కక్ష, ద్వేషం వస్తుంది. అలా అయితే అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్ నువ్వేమయ్యావు, నరహంతకుడు అయ్యావు. నువ్వు నరహంతకుడు అయితే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఇప్పుడు నీకేం ముఖ్యం, అరడుగు భూమి ముఖ్యమా, దేవుని రాజ్యం ముఖ్యమా, పరలోక రాజ్యం ముఖ్యమా? అవసరమైతే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి క్రమంలో ఒక అడుగు భూమి కాదు, ఒక ఎకర స్థలాన్నన్నా వదిలేసుకో. ఇది కాదు మనకి ఇంపార్టెంట్, మనకు అది ఇంపార్టెంట్. నేను అనరాని 10 మాటలు అనిందా మీ అత్త? ఆమెతో నువ్వు వ్యాఖ్యమాట కంటే ఆ 10 మాటలను యాక్సెప్ట్ చేయి, అంగీకరించు. ఆమెను ద్వేషించొద్దు, హృదయంలో పగపెట్టుకోవద్దు. నువ్వు అలా చేయడం వలన దేవుని రాజ్యాన్ని కోల్పోతున్నావు. దేవుని రాజ్యాన్ని కోల్పోవడం కంటే దీన్ని అంగీకరించడమే మేలు, దీన్ని ఓర్చుకోవడమే మేలు, ఓర్చుకోవడమే మేలు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటాం కానీ ధ్యానం చేయం. ధ్యానం చేస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎన్నోసార్లు ఈ మాటలు మనం చదువుంటాం, అయితే మనకు అలవాటు ప్రకారం అలా టెక్స్ట్ బుక్ లో చదువుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు అర్థమవుతుంటుంది. అందుకోసం మీకు తెలుసా, యేసు ప్రభుని బహుజన సమూహములు వెంబడించానని సువార్తల్లో అనేక పర్యాయములు రాయబడి ఉంది. కానీ యేసు ప్రభు చేసినటువంటి టీచింగ్స్ విని అనేకులు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, మరలా వాళ్ళు ఎవ్వరు కూడా వెనక్కి తిరిగి రాలేదు అని కూడా రాయబడి ఉంది. యేసు ప్రభు 3.5 సంవత్సరాలు నిలబడి పరిచర్య చేసిన తర్వాత లాస్ట్కి నిలబడిన సంఖ్య ఎంతో తెలుసా, 120 మెంబర్స్ మేడగది మీద కూర్చొని వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేశారు. 120 మెంబర్స్. కానీ తర్వాత పేతురు ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగానికి 3000 మంది వచ్చారు, రెండో ప్రసంగానికి 5000 మంది వచ్చారు. యేసు ప్రభు కొండ మీద అంత అద్భుతమైన ప్రసంగం చేశాడు. ప్రసంగాలన్నింటిలో కూడా ద బెస్ట్ సెర్మన్ అండ్ బిగ్గెస్ట్ సెర్మన్ ఏంటంటే సెర్మన్ ఆన్ ద మౌంట్. కానీ ఆ రోజు 3,000 మంది రక్షించబడ్డారు అని రాయబడి ఉందా? 5,000 మంది వచ్చి కూర్చొని తిన్నారని చెప్పి రాయబడిందే కానీ 5,000 మంది రక్షించబడ్డారని రాయబడలేదు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే యేసు ప్రభు చేస్తున్నటువంటి ఆ టీచింగ్స్ జనాలకి చాలా కఠినంగా ఇబ్బందిగా అనిపించాయి. వాటిని అంగీకరించడానికి ఇబ్బందిగా అనిపించాయి. నన్ను వెంబడిస్తే మీకు సమస్తం ఇస్తానంటే వెంబడించడానికి ఎవరైనా సిద్ధమే. కానీ నన్ను వెంబడించాలంటే సమస్తాన్ని వదులుకోవాలంటే ఎవరెళ్తారండి? ఒకవేళ నేనే వెళ్ళాను, నన్ను అజయ్ నువ్వు నన్ను వెంబడించాలంటే సమస్తాన్ని వదులుకోవాలి, ఇప్పుడు నేను అలా అన్ని వదులుకొని వెళ్ళాను అనుకో, ఇప్పుడు లోకం నన్ను ఏమంటారు చెప్పండి? ఈజీ ఎ ఫూల్, ఎవడన్నా పిచ్చోడా, ఎవడన్నా పిచ్చోడా? ఎస్, ఐఎమ్ ఎ ఫూల్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. ఎస్, క్రీస్తు నిమిత్తము నేను వెరివాడనే. వాళ్ళు ఒప్పుకున్నాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 1904 లో ప్యారిస్ లో జరిగినటువంటి ఒలింపిక్స్ లో ఎరిక్ లిడిల్ కి 400 మీటర్స్ లో ఆయనకి వాస్తవానికి 100 మీటర్స్ లో పతకం రావాలి, కానీ కేవలం దాన్ని ఆదివారం రోజు ఆరాధన సమయంలో పెట్టారని 100 మీటర్స్ లోనికి పార్టిసిపేట్ చేయకుండా అతను ప్రాక్టీస్ చేసుకుని 100 మీటర్స్ కే ఆ రోజుల్లో, ఈ రోజు హుసేన్ బోల్ట్ కి ఎలా పేరుందో ఆ రోజుల్లో చిరుత పుల్లాగా పరిగెత్తేది ఎవరు అంటే ఎరిక్ లిడిల్ అని చెప్పి పేరుండేది. ప్రపంచమంతా ఫిక్స్ అయిపోయారు ఈసారి ఒలింపిక్స్ లో 100 మీటర్స్ లో ఎరిక్ లిడిలే వచ్చేస్తాడని. వాళ్ళ దేశం స్కాట్లాండ్ కూడా, ఐఎమ్ సారీ, స్కాట్లాండ్ ఆర్ స్విట్జర్లాండ్, వాళ్ళు ఎంతో ఆశ పెట్టుకున్నారు మనకి గోల్డ్ మెడల్ తీసుకొని వస్తాడని. కేవలం సండే పెట్టారని చెప్పి ఆరాధనని ఒలింపిక్స్ ని వదిలేసుకొని అతడు ఆరాధనకు వెళ్ళిపోయాడు. ఆ రోజులో లైవ్ న్యూస్ లేదు కదా, మరుసటి రోజు పేపర్ లో ఆ దేశం అంతా కూడా గొడవ జరుగుతూ ఎరిక్ లిడిల్ ని ఎవరు బతకనీయకూడదు, వాడిని అక్కడ ఎవరైనా చంపేస్తే మనకి ఇక్కడ మేము పారితోషిక ఇస్తాము, ఎరిక్ లిడిల్ మనకొద్దు, హీఈస్ ఎ ఫూల్, పిచ్చివాడు, దేశమంతా మనం నమ్ముకొని పంపిస్తే అతడు కేవలం ఆరాధన కోసం అని చెప్పి పార్టిసిపేట్ చేయలేదని చెప్పి రకరకాలుగా స్టేట్మెంట్ చేసి చంపేస్తామని చెప్పి, ఎవడు అసలు వాడిని మేము భూమి మీద మా దేశంలో అడుగు పెట్టనిమని చెప్పి స్టేట్మెంట్ చేశారు. తర్వాత వాళ్ళ కోచ్ వచ్చేదని రిక్వెస్ట్ చేసి, రేపు మనం వెళ్తే మనల్ని బతకనీరు నాయన, కనీసం రేపు 400 మీటర్స్ దాంట్లో పార్టిసిపేట్ చేయంటే దాంట్లో నిలబడి మెడల్ సాధిస్తాడు, అదే ఎరిక్ లిడిల్ తర్వాత తన దేశానికి వెళ్ళిన తర్వాత హీరో అయిపోతాడు, గోల్డ్ మెడల్ సాధించుకొని వచ్చాడని చెప్పి. తన ముందు అనేకమైనటువంటి ప్రభుత్వ పథకాలు, ఇంకా స్థలాలు, మనకు తెలుసు కదా ఒలింపిక్స్ లో గెలిచినటువంటి వాళ్ళకి ఎలాంటి ఆహ్వానం, ఎలాంటి ఆఫర్స్ ఇస్తారు, అవన్నీ ఇస్తే ఎరిక్ లిడిల్ మరలా చెప్పాడంట, ఐఎమ్ సారీ, ఐ డోంట్ వాంట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రైజ్ ఫ్రమ్ దిస్. మీరు ఇస్తున్నటువంటి ఈ 1,00,000 రూపాయల్లో నాకు ఒక్కటి కూడా వద్దు, ఒక్క రూపాయి కూడా వద్దు. మీరు నాకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారంటున్నారు, ఐఏఎస్ అంటున్నారు, ఐపీఎస్ అంటున్నారు, నాకు ఏమీ వద్దు. మీరు నాకు ఇదిగో ఇంత భూమి ఇస్తానంటున్నారు, 10 ఎకరాల భూమి ఇస్తామంటున్నారు, నాకేమీ వద్దు. మరలా మీడియా వాళ్ళకి, అక్కడ ప్రజలకు అర్థం కాల, ఈజీ ఎ ఫూల్, ఇదికైనా పిచ్చి పట్టిందా, అన్ని వద్దంటున్నాడేంటి? క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు ఎరిక్ లిడిల్ ఒక స్టేట్మెంట్ చేశాడు. ఆ స్టేట్మెంట్ ఆ మరుసటి రోజు పేపర్ లో కూడా రాయబడింది, ఆ పేపర్ కట్టింగ్ కూడా ఈరోజు మనకి యూట్యూబ్ లో దొరుకుతుంది, ఈవెన్ గూగుల్లో దొరుకుతుంది. ఆ రోజు ఎరిక్ లిడిల్ ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా, ఇప్పటి వరకు నేను నా దేశం కోసం పరిగెత్తాను, ఐ ర్యాన్ ఫర్ మై కంట్రీ, బట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఐ వాంట్ టు రన్ ఫర్ మై గాడ్. ఇప్పటి వరకు నేను దేశం కోసం పరిగెత్తాను, ఈ రోజు నుంచి ఇక నేను నా దేవుని కొరకు పరిగెడతాను. సో ఇక్కడ మీరు నాకు ఏమి ఇచ్చినా నాకు అవసరం, ఎందుకంటే నౌ ఐఎమ్ గోయింగ్ టు యాజ్ ఎ మిషనరీ టు చైనా అని చెప్పి సమస్తమును విడిచిపెట్టి విత్ ఎంప్టీ హ్యాండ్స్ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళిపోయాడు. అంతకు ముందే అతని తల్లిదండ్రులు కూడా చైనాలోని మిషనరీలు, అది అతని మీద ప్రభావం చూపించింది, సమస్తాన్ని వదులుకొని వెళ్ళిపోయాడు. లోకమందరి దృష్టిలో హీఈస్ ఎ ఫూల్, హీఈస్ ఎ ఫూల్, ఎస్ హీఈస్ ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్, బట్ హీఈస్ ఎ ఫూల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద క్రైస్ట్. ఈ రెండు సెంటెన్స్ కి డిఫరెన్స్ ఉంది. హీఈస్ ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్, ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది, ఇప్పుడు నువ్వే మౌనంగా ఉన్నావు, తప్పు ఎదుటి వానిదే అయినా నువ్వే మౌనంగా ఉన్నావు, అది భార్య భర్తలు కానీ, ఓకేనా? ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే నీ పక్కన వాళ్ళు ఏమంటారు తెలుసా? నీకేమైనా పిచ్చా, వాడు తప్పు చేసేవాడు, అంతలో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడక మౌనంగా ఉన్నావు, వెళ్ళి వాడి మీద కేసు పెట్టు, తాడోపేడ తేలిపోతుంది అని అంటారు. ఇప్పుడు నువ్వు ప్రభు ప్రేమను బట్టి, లేదు ఆ వ్యక్తి కొరకు నేను ప్రార్థన చేస్తాను అని అంటే, ఇప్పుడు లోకం దృష్టిలో నువ్వు ఎలా కనపడతావు? యు ఆర్ ఎ ఫూల్, యు ఆర్ ఎ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద వరల్డ్. కానీ నువ్వు ఫూల్ అవడానికి ఎందుకు యాక్సెప్ట్ చేసావు? యు ఆర్ ఎ ఫూల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద క్రైస్ట్, క్రీస్తు నిమిత్తము. క్రీస్తు నిమిత్తము వెర్రివానిగా అవడానికన్నా సిద్ధపడు, కానీ వ్యాజ్యములు పెట్టుకోవద్దు, వ్యాజ్యముల జోలికి వెళ్ళొద్దు, తీర్పు నిమిత్తము అన్యుని దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు ఎవరితో కూడా వ్యాజ్యము చేయవద్దు. క్రీస్తునందు ప్రభువైన ఎరిక్ రిడిల్ సమస్తాన్ని వదులుకున్నాడు. మరి నువ్వేం వదులుకోవాలి తెలుసా? నీ అహాన్ని వదులుకోవాలి. ఎందుకంటే మనకు ముందు అడ్డొచ్చేది అహమే, ఈగో. నువ్వేం వదులుకోవాలి తెలుసా? నీ కోపాన్ని వదులుకోవాలి, నీ ఆవేశాన్ని వదులుకోవాలి, నీ రోషాన్ని వదులుకోవాలి, నీ పౌరుషాన్ని వదులుకోవాలి, నీ హృదయంలో గూడు కట్టుకుని ఉన్న ఆ కక్షను నువ్వు వదులుకోవాలి. నువ్వు అలా వదులుకోవడానికి సిద్ధపడకపోతే, నువ్వు క్రీస్తుని సిలువనెత్తుకనైతే మాత్రం వెంబడించలేవు. సిలువనెత్తుకుని వెంబడించడం అంటే అది ఒకరోజు జరిగే ప్రక్రియ కాదు, అది ప్రతి దినము సిలువనెత్తుకొని వెంబడించడం. ఎందుకనంటే నువ్వు అలా సిలువనెత్తుకొని వెంబడించకపోతే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. మనకి అది ప్రాముఖ్యమైనటువంటిది, మనకి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం ప్రాముఖ్యమైనటువంటిది. 11వ వచనం చదువుతున్నాను. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కాని ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిభక్తులుగా తీర్చబడతిరి. మీలో కొందరు అట్టివారే ఉన్నారు, ఒకప్పుడు అలాగే ఉన్నారు. అయితే మీరు వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత, వాక్యంలో పరిపక్వతలోనికి వచ్చిన తర్వాత, ఎదిగిన తర్వాత మీరు దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అంటే గత జీవితాన్ని జ్ఞాపకం చేసి, ఒకప్పుడు మీ బతికింతే, ఒకప్పుడు మన స్థితి ఇంతే, మనం అందరం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం. ఆ తాడో పేడో తెలుసుకున్నాం, ఏమనుకుంటున్నావు, నువ్వో నేనే చూసుకున్నారా, ఇది ఒకప్పుడు మన పరిస్థితి. నేనేమన్నా తగ్గుతానా, నేను ఒప్పుకుంటానా, నాకు చదువులేదా, నేను కూడా ఉద్యోగం చేసుకోలేనా, నేను కూడా 10 రూపాయలు సంపాదించుకోలేనా, నేను మా ఇంటికి వెళ్తే మా అమ్మ మా నాన్న నన్ను చూసుకోరా, మా అన్నదమ్ములు లేరా, అలా ఆవేశంగా వెళ్ళిపోయి కాపురాల్ని నాశనం చేసుకున్నటువంటి సహోదరులు ఎందరో ఉన్నారు. నిలబడి కాపురాన్ని కట్టుకోవాలే కాని వెళ్ళిపోయి కాపురాన్ని కూల్చుకోకూడదు. అది మూర్ఖత్వం, అది క్రైస్తవునికి తగదు, విశ్వాసికి తగదు. అలా విడిచిపెట్టేసి నేను వెళ్ళి నేను ప్రశాంతంగా దేవుని పరిచయం చేసుకుంటానంటే అట కుదురుతుంది. చాలా మంది ఇలాగే అనుకుంటారు, ఇక్కడ నాకు నెమ్మది లేదు, నేను అసలు విడిచిపెట్టేసి నేను ప్రశాంతంగా వెళ్ళి దేవుని పనిలో ఉంటా. నువ్వు ఒక కంపెనీలో జాబ్ చేసావు, అక్కడ ఏదో మొత్తానికి వివాదం వచ్చింది, నువ్వు విడిచిపెట్టేసి వెళ్ళిపోయావు, వేరే కంపెనీకి వెళ్ళావు, నీకు తెలీదా పాత కంపెనీలో ఎంక్వైరీ చేస్తారని? పాత కంపెనీలో ఎంక్వైరీ చేసి అక్కడ మంచి సాక్ష్యం ఉంటే అయితే తీసుకుంటారు, అక్కడ మంచి సాక్ష్యం లేదనుకో తీసుకోరు. ఈవెన్ పాస్టర్లు ట్రయల్ మెసేజ్ కి వెళ్తే మెయిన్ లైన్ చర్చెస్ లో ఇంతకుముందు ఎక్కడ చేసి వచ్చావు ముందు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళని అడిగి కనుక్కుంటారు, ఈయన అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఏం చేశాడు, ఎట్లా చేశాడు, ఎట్లా వాక్యం చెప్పేవాడు, విశ్వాసంతో ఎలా కలిసి చక్కగా ఉండేవాడు, ఇవంతా ఎంక్వైరీ చేసి అప్పుడిక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు తెలుసా, లేకపోతే యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ నీకు మరక పెట్టుకొని, నీ ఇంట్లో మరక పెట్టుకొని, నీ సహోదరునితో మరక పెట్టుకొని, ఈ సంఘంలో నువ్వు మరక పెట్టుకొని నేను బయటకు వెళ్ళి ప్రశాంతంగా దేవుడు పరిచయం చేస్తానంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నువ్వు ముందు ఈ బలిపీఠం దగ్గర బలి ఏడబెట్టేసి వెనక్కి వెళ్ళి ఏ సహోదరునితో అయితే నీకు అసమాధానం ఉందో వెళ్ళి ముందు అటు సమాధాన పడి అటు తర్వాత వచ్చి ఎడ బలి అర్పించు, తర్వాత వచ్చి ఇక్కడ నువ్వు పరిచయం చేయి. కష్టంగా ఉంది కదా, కానీ మనం ఏం చేస్తున్నామో తెలుసా, అవసరమైతే ఆ పరిచయను వదిలిపెడుతున్నాం, అవసరమైతే దేవుణ్ణన్న పక్కన పెడుతున్నాం, కానీ సమాధాన పట్టానికి ఒక స్టెప్ డౌన్ అవడానికి, తగ్గడానికి మాత్రం, మన ఈగోని చంపుకోవడానికి మాత్రం మనం ముందడుగు వేయడం లేదు. అవసరమైతే హింసించబడండి, వాటిని అంగీకరించండి అని పోవాలి అంటుంటే, మనం అవసరమైతే ప్రభువునన్న పక్కన పెట్టేస్తున్నాం, ప్రార్థనన్న పక్కన పెట్టేస్తున్నాం, ఆ సంఘానికి వెళ్ళడం పక్కన పెట్టేస్తున్నాం, కానీ అక్కడికి వెళ్ళి మాత్రం సమాధాన పడడానికి ఇష్టపడడం లేదు. ఆడినుంచి లేచెల్లి ఇంకొక మూల కూర్చోడానికన్నా ఇష్టపడుతున్నావే, కానీ బై మిస్టేక్ నీ పక్కన వచ్చి కూర్చుంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పలేకపోతున్నావు. క్రీస్తునందు ప్రేమ దేవుడా, కానీ ప్రభు మనల్ని ఒకప్పుడు అలాంటి స్థితిలో ఉంటే విడిపించి పరిశుద్ధపరిచి కడిగి నీతిమంతునిగా చేశాడు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడు అన్న సంగతి మర్చిపోయావా? నువ్వు పరిశుద్ధపరచబడిన వాడివి అనే సంగతి మర్చిపోయావా? నువ్వు కడగబడిన వాడవన్న సంగతిని మర్చిపోయావా? అది నువ్వు కొనుక్కున్నది కాదు, అది ఉచితముగా నీకు ఇవ్వబడింది. ఉచితముగా నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు, అర్హత లేకపోయినా నీతిమంతునిగా తీర్చబడ్డావు. మరి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత నీ మీద లేదా? నువ్వు క్రైస్తవుడు అయిపోయావు నువ్వు అనుకుంటున్నావే, కానీ ఇంకొక విషయాన్ని మర్చిపోతున్నావు. నువ్వు క్రైస్తవుడు అయ్యావు అంటే క్రీస్తు రక్తములో నువ్వు కడగబడి నీతిమంతునిగా తీర్చబడ్డావు, అంటే నౌ యువర్ రైచియస్ పర్సన్, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, నువ్వు నీతిమంతుడివి. అలాగే జీవించడానికి ప్రయత్నం చేయాలి. లేదు నేను అనీతిమంతుడిగానే జీవిస్తాను, నేను మరలా వ్యాజ్యాలకు వెళ్తాను, నేను కొట్లాట్లకు వెళ్తాను అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను వదిలేసుకుంటున్నావు. నువ్వు ఉదాహరణ చెప్తున్నా, మీకు అర్థం కానీ చెప్తున్నా. నువ్వు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు నీతిమంతుడివి అనే ఒక మెడల్ తీసి అన్ని మెడల్లో వేసాడు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే, ముందు ఈ మెడల్ని చూసి మురిసిపోయావు, ప్రభా నన్ను నీతివంతునిగా చేసావా, నీకు ఎంత వందనాలయ్యా, నాకు తెలుసు ప్రభా నా గత జీవితం ఎంత దారుణమైనదో అని అంటున్నావు. పక్క నుంచి ఎవడో ఏదన్నా అంటే వెంటనే ఈ నీతిమంతుడిని ప్రభు నీకు ఇచ్చిన మెడల్ని తీసి, ప్రభా ఒక్క నిమిషం ఉండి ప్రభా అని చెప్పి దీన్ని పక్కన పెట్టి వంట వ్యాజ్యానికి వెళ్తా ఉన్నావు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. 12వ వచనం నుంచి పౌలు అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఆపుతున్నాను నేను, సమయం అయిపోయింది కాబట్టి. 11వ వచనంతో వచ్చే వారం 12వ వచనం నుంచి మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను ఒకసారి మన జీవితాలకి అప్లై చేసుకుందాం. అవసరమైతే క్రీస్తు నిమిత్తము, ఒక స్టెప్ డౌన్ నువ్వే అవ్వు. అవసరమైతే క్రీస్తు నిమిత్తము నువ్వే ఓడిపోవడానికి సిద్ధపడు. అవసరమైతే క్రీస్తు నిమిత్తము నువ్వే వెనక్కి తగ్గు. అవసరమైతే క్రీస్తు నిమిత్తము ఆ మాటల్ని అంగీకరించు. నీ సంపదని దోచుకొని నువ్వు, కానీ ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయి. ప్రభా నేను దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఆ విషయంలో నాకు ఏది కూడా అడ్డు కాకూడదు, ఎవరితో నాకు అసమాధానం వద్దు. మీరు సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండమని చెప్పారు కదా. కాబట్టి ఎవరి మీదైతే నీకు బహుభయంకరమైన కోపము ద్వేషముందో వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. గ్రామ్ స్టేన్స్ భార్య తన భర్త తన ఇద్దరు బిడ్డల్ని ధారాసింగ్ అనేటువంటి విశ్వ హిందూ పరిషత్ బ్యాచ్ కలిసి చంపేసిన తరువాత ఆమె హృదయం చాలా గాయపరచబడిందంట. కరెక్టే కదా, భర్తని ఇద్దరు బిడ్డలని అలా సజీవంగా తగలబెట్టి చంపేస్తే అది ఎంతగా హృదయాన్ని గాయపరుస్తుందో వీ కెనాట్ ఎక్స్ప్రెస్. ఎంతగా హృదయాన్ని గాయపరుస్తుందో అది, ఆ హృదయం ఎంత భారభరితంగా ఉంటుందో, 10 లక్షల కేజీల బరువు ఆ గుండె మీద పెడితే అలా ఉంటుందో అలా ఉంటుంది. ఇద్దరు బిడ్డల్ని దారుణంగా చంపేస్తే వాళ్ళు ఏం తప్పు చేశారు, పోనీ మా ఆయన ఏం తప్పు చేశాడు, 100 ప్రశ్నలు. గ్రామ్స్టైన్స్ భార్య కూడా మనిషే, తను కూడా భారాన్ని మోసింది. ఎంతకాలం ఎన్ని రోజులు మోసిందో నాకు తెలీదు. అయితే తన తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెకు స్టేట్మెంట్ అనింది. ఏం చేసింది తెలుసా, నా హృదయానికి చాలా భయంకరమైన గాయం జరిగింది, అయితే ఎప్పుడైతే మా భర్తను నా బిడ్డల్ని చంపేశారో, ఆ చంపినటువంటి వాళ్ళని ఎప్పుడైతే నేను క్షమించానో అప్పుడు నా గాయం మానిపోయింది అని అనింది. నా భర్తను నా బిడ్డల్ని చంపిన వారిని క్షమించిన తర్వాత నా గాయం మానిపోయింది అని చెప్పి ఆమె స్టేట్మెంట్ చేసింది. ఈ స్టేట్మెంట్ అర్థమైందా? క్రీస్తునందు ప్రభువైన, నిన్ను గాయపరిచినటువంటి వారిని క్షమించనంత వరకు నీ హృదయానికైన గాయం మానదు. నీ హృదయానికి ఎవరి ద్వారా అయినా గాయమైతే దానికి మందు ఏంటంటే, దానికి సొల్యూషన్ ఏంటంటే, నిన్ను గాయపరిచిన వారిని క్షమించడమే. ఇక తర్వాత నీ ఇష్టం, గాయాన్ని మానిపించుకోవాలనుకుంటున్నావో, గాయాన్ని పెద్దది చేసుకోవాలనుకుంటున్నావో, నువ్వే తీర్మానం చేసుకో. దేవుడి కొద్ది మాటలు మనవినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి ఈ సమయాన్ని నేను అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.